ప్రయత్నం చేస్తానంటే నాలో ఉన్నటువంటి బలహీనతలు చాలా ఉన్నాయి. ఆ విశేషమైనటువంటి శక్తికి తగిన మానవ శరీరము భూమిలో లేదు. అందులో నా శరీరం పెద్ద అద్భుతమైనటువంటి శరీరం ఏం కాదు, మామూలు శరీరం కంటే కూడా తక్కువ శక్తి కలిగినటువంటి, శారీరకంగా తక్కువ ఉన్నటువంటి శరీరం. పాయింట్ అర్థమవుతాను కదా. ఎందుకు చెప్తున్నాను అంటే ఫెడరేషన్స్ అంటే ఏంటి, ఏదైనా ఒక విషయం మనం టెలిఫోన్లో వింటూ ఉంటాం అనుకోండి, ఆ స్టాటిక్ శబ్దాలు అది వస్తూ ఉంటే శబ్దం కరెక్ట్గా వినిపించదు, దాన్ని అబరేషన్ అంటాం. అబరేషన్ అంటే ఆటంకాలు అనుకోండి, ఆటంకాలు కాదు అంటే అవరోధము కాదు, తెలుగు కావాలి నాకు, కంపనాలు కాదు అంటే అక్కడ ఉన్నది ఉన్నదిగా రాదు, క్లియర్ గా రాదు పిక్చర్, కొంచెం అస్పష్టతగా వస్తుంది, అబరేషన్ అస్పష్టత. దానికి కారణం ఏంటి అంటే ఈనాడు భూమి మీద ఉన్నటువంటి మానవ శరీరాలు 1930 ఆ ప్రాంతం నుంచి ఆ విశేష శక్తిధారికి స్పందించలేకపోతున్నారు. డయాబెటీస్, హార్ట్ ట్రబుల్, క్యాన్సర్, ఎయిడ్స్, ఇంకో కొత్త రోగం వచ్చేసింది కానీ ఇంకా డాక్టర్లు అది రోగం అనుకోవటం లేదు. ఎయిడ్స్, AICS, యాంటీ ఇంటిగ్రేటెడ్ సర్కిట్ సిండ్రోమ్. మన బ్రెయిన్ లో రకరకాలైనటువంటి సర్కిట్స్ ఉన్నాయి, ముక్కుకు సంబంధించినటువంటి సెంటర్, కంటికి సంబంధించినటువంటి సెంటర్, చెవులకు సంబంధించినటువంటి సెంటర్, అంటే ఇటు భౌతిక కర్మేంద్రియాలకు సంబంధించినటువంటి సెంటర్, జ్ఞానేంద్రియాలకు సంబంధించినటువంటి సెంటర్ రెండు ఉన్నాయి. రెండు బ్రెయిన్ ద్వారానే కంట్రోల్ అవుతాయి. జ్ఞానేంద్రియం యాక్టివ్ అవ్వాలన్నా బ్రెయిన్ నుంచే యాక్టివ్ అవ్వాలి, కర్మేంద్రియం యాక్టివ్ అవ్వాలన్నా బ్రెయిన్ నుంచే యాక్టివ్ అవ్వాలి. ఇంతవరకు సైంటిస్టులకు స్పష్టంగానే అర్థమైంది. దానికి సర్కిట్స్ ఉంటాయి బాడీలో, న్యూరాన్స్, ఒక్కొక్క నెరవ్ కరెంట్ ఒక్కొక్కలాగా పాత్వే వెళ్తూ ఉంటుంది. ఆ నెరవ్ కరెంట్ స్ట్రెంగ్త్ మారితే చూసే విధానం మారిపోతుంది. ముక్కు ద్వారా వాసనను చూస్తాం, కానీ ముక్కులోంచి వెళ్లేటటువంటి ఆ సర్కిట్ వోల్టేజ్ మారిపోయింది అనుకోండి, ముక్కు ద్వారా చూడవచ్చు చదవచ్చు. అలాంటి 200-300 ఇన్సిడెంట్స్ ఉన్నాయి ముక్కు ద్వారా చదవటం, అంటే వాళ్ళ కాంతి ముక్కు ద్వారా రియాక్షన్ వస్తుంది, ఆ సర్కిట్ బ్రేక్ డౌన్ అవుతుంది చాలా మంది మనుషుల్లో. దాన్ని గురువులు ఎయిడ్స్ అన్నారు, యాంటీ ఇంటిగ్రేటెడ్ సర్కిట్ సిండ్రోమ్. ఈ కొత్త రోగాలన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే, హిమాలయాలలో నందనం అనే ఒక ప్లేస్ ఉంది, ద వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అని ఇంకొక ప్లేస్ ఉంది, రెండు పక్కపక్క స్థలాలే, కానీ శక్తిధారులకి రెండు విభిన్నమైనటువంటి స్థలాలు. అక్కడి నుంచి కేవలము 2 సార్లే శక్తిధారులు భూమి మీదకి పడ్డాయి. రామాయణ కాలంలో రావణ సంహారం జరుగుతున్నప్పుడు ఒకసారి పడింది, కృష్ణుడి కాలంలో రాజసీయ యుద్ధం జరుగుతున్నప్పుడు ఒకసారి పడింది, దానికి తట్టుకోలేక మహాభారత యుద్ధం జరిగింది. దుర్యోధనుడు ఆ శక్తిధారులకు తట్టుకోలేకపోయాడు. ఇప్పుడు మళ్ళీ 1934లో ఆ విశేషమైనటువంటి శక్తి కంట్రోల్డ్ గా రిలీజ్ చేయబడుతుంది. దానికి స్పందించగలిగే వాళ్ళు డైరెక్ట్ గా స్పందిస్తే వాళ్ళ ఫ్యూజులు ఎగిరిపోతాయి. కనుక ఈ అనేక గురు పరంపరలు ఉన్నదే, సిద్ధుసాయి కావచ్చు, సత్యసాయి కావచ్చు, రామకృష్ణ పరమహంస కావచ్చు, అరవిందో కావచ్చు, బ్లాగెట్స్కి కావచ్చు, లేకపోతే చీరాలలో ఈ మధ్య తిరుగుతున్నటువంటి అవధూతలు కావచ్చు, వాళ్ళ పేర్లు మీరు ఏమైనా పెట్టుకోండి, స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్స్ లాగా మానవ జాతికి రిలీజ్ అవుతున్నటువంటి ఆ విశేషమైనటువంటి శక్తిధారులను కంట్రోల్ చేస్తున్నారు. ఇంటికి హిమాలయ యాత్రలో నేను అర్థం చేసుకున్నది ఏంటంటే, ఆ శక్తిధారికి కరెక్ట్ గా ఎలా స్పందించవచ్చు అనే దానికి ఒక విశేషమైనటువంటి ప్రయోగము వాళ్ళు అందించారు మానవ జాతికి. ఆ ప్రయోగాన్ని ఆచరించబోతున్నాను. ఆ ప్రయోగం కొత్తదేం కాదు, ఇప్పుడే నేను చెప్పాను కదా అవధూతలు కూడా దానికి లింక్డే. కానీ అన్కాన్షియస్ లింక్, వాళ్ళకి తెలియదు అది, వాళ్ళు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు, ఎందుకు అలా చేస్తున్నారు. ఇక్కడ ఏంటవ్వాలి, మీరు ఆ విశేషమైనటువంటి శక్తిధారికి సవ్యంగా మీరు స్పందించగలగాలి. ఆ స్పందనలో ఎబరేషన్స్ వచ్చినప్పుడు కొందరిలో దివ్యమైనటువంటి శక్తులు ప్రకటీకృతం అవ్వచ్చు, కొందరిలో ఉన్న వైబ్రేషన్స్ డల్ అయిపోవచ్చు, రెండూ జరగచ్చు. టూ ఎక్స్ట్రీమ్స్, ఆ ఉదాహరణలు మనకి కనిపిస్తూనే ఉన్నాయి. ఆ శక్తిధారను కనుక మనం సవ్యంగా కనుక ప్రపంచానికి అందజేయగలిగితే అంతకంటే మహోపకారము ఉండదు. అంతేకదా, ఒక కొత్త ఎనర్జీని ఎలక్ట్రిసిటీని అందిస్తే మనకు ఎంత లాభమైంది. అలాగే ఆ దివ్యమైనటువంటి శక్తిని ప్రపంచానికి సవ్యంగా మనం అందజేయగలిగితే చాలా గొప్ప సేవ అవుతుంది. హిమాలయాల నుంచి ప్రవహిస్తున్నటువంటి ఆ శక్తికి శంభాల అని పేరు పెట్టారు థియోసఫిస్ట్. సాయి అసలు పేరే పెట్టలేదు దానికి, అల్లా మాలిక్ అన్నాడు. పేరు లేదు, ఏమీ లేదు. వెంకయ్య స్వామి అసలు పేరు లేదు, ఏమీ లేదు, సింపుల్ గా తైవాళ్ళు ఒప్పుకోరయ్యా అన్నాడు. జీసస్ క్రైస్ట్ ఏమన్నాడు, లార్డ్ దై విల్ బి డన్. చూడండి, వాళ్ళు ఏ పేరు ఇవ్వలేదు వాళ్ళు దానికి. ఆ కొత్త శక్తికి ఒక పేరు ఇవ్వలేదు వాళ్ళు. మనము దానికి ఒక విశేషమైనటువంటి పేరు ఇవ్వటం లేదు. కానీ ఆ శక్తికి మనం పెట్టేటటువంటి పేరు ఏంటి అంటే సంకల్ప శక్తి, ఇచ్ఛాశక్తి. ప్రకృతిలో మూడు రకాలైనటువంటి జీవితాన్ని అధ్యయనం చేసేటటువంటి కేంద్రాలు ఉన్నాయి. జీవితాన్ని అధ్యయనము చేసేటటువంటి మూడు కేంద్రాలు ఉన్నాయి. ఒకటి వైద్యాలయము. ఈ వైద్యాలయం ఏం చేస్తుంది, భౌతిక శరీరం మీద పరిపూర్ణమైనటువంటి అవగాహన ఇస్తుంది. అంతే కదా, హార్ట్ ఎలా పనిచేస్తుంది తీసిపారే, కొత్త హార్ట్ పెట్టే, లేకపోతే బ్రెయిన్ మార్చిదారే, ఇష్టం. కానీ స్థూల శరీరానికి సంబంధించిందే దాని మీద చెప్పబడుతుంది. అంచేత వైద్యాలయము ఎక్కడ వరకు వచ్చింది అంటే మానవ జాతి యొక్క స్థూల శరీరం మీద దానికి పరిపూర్ణమైనటువంటి అవగాహన వచ్చేసింది. స్థూల శరీరంలో నేటి వైజ్ఞానికులకు తెలియనటువంటి విషయం ఏం లేదు, అంతా వాళ్ళకి అవగాహన అయిపోయింది. ఎవ్రీథింగ్ ఈజ్ మ్యాప్డ్. కొన్ని కొన్ని ఫంక్షన్స్ అర్థం కాకపోవచ్చు, కానీ అది ఉన్నది అని మాత్రము తెలుసు. ఉదాహరణకి నేటి వైజ్ఞానికులకి ఉన్నది అని తెలుసు కానీ తెలియనటువంటి ఒక సిస్టమ్ ఉంది, ఎండోక్రైన్ సిస్టమ్. పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉంది వాళ్ళకి, ఎలాంటి స్రావాలు వస్తున్నాయి, ఆ స్రావాల వల్ల మనిషికి తెలివితేటల్లో ఎలాంటి మార్పులు వస్తుంది అదంతా తెలుసు. కానీ ఆ స్రావాలు అసలు ఎందుకు ప్రవహిస్తున్నాయి, ఆ స్రావాలని మనం మార్చగలవా మార్చలేవా, ఎక్స్పెరిమెంట్స్ మాత్రమే చూస్తున్నారు, ఇంకా దాని గురించి మనకి తెలియదు. ఇంకా వైద్యాలయము స్థూల శరీరానికి సంబంధించినటువంటి పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని మీకు అందిస్తాయండి. రెండోది ఏంటి, విద్యాలయాలు, ఎడ్యుకేషన్. ఈనాడు మొత్తము మానవ జాతి ఈ విద్యాలయాల మీద కేంద్రీకృతమైంది. చదువుకోకపోతే, మార్కులు రాకపోతే తల్లిదండ్రులు పిల్లల్ని ఎంత బాగా దానికి అవగాహన చేస్తున్నారు అంటే ఆత్మహత్య చేసేసుకుంటున్నారు. పది మంది ఈ బోర్డు చదువులో మార్కులు రాకపోతే ఏంటరా నేను ఉన్నాను అనలేకపోతున్నాం అది మీరు అర్థం చేసుకోండి. మీరే మీ పిల్లలకి ఆ గతి పట్టిస్తున్నారు. వాళ్ళ మానసిక శాంతిని సర్వనాశనం చేస్తూ తల్లిదండ్రులు అనేటువంటి పేరుని సాధన చేసుకుంటున్నారా? ఏమో దేవుడు తెలియాలి మీరేం చేసుకుంటున్నారు. నా దృష్టిలో మాత్రం మీరు ఖచ్చితంగా రాక్షసులే. ప్రహ్లాదుడిని వాడి నాన్న ఎలా ఏడిపించాడు, మీరు మీ పిల్లల్ని ఎలా ఏడిపిస్తున్నారు. కానీ ఆ శక్తిధార మిమ్మల్ని అవసరం అవసరం ప్రకృతి ఏడు సార్. విద్యాలయాలు చదువుకోవాలి, చదువుకోవాలి, డిగ్రీ రావాలి, చదువుకోవాలి, డిగ్రీ రావాలి. ఇందుకు అంతకీ ఆ చదువు అంటే డబ్బు కోసం. ఏం చదివితే బాగా డబ్బు వస్తుంది, ఈ బయోకెమిస్ట్రీ కోర్సు మా కాలేజీలో కొత్తగా పెట్టినప్పుడు నేను పడిన బాధ వర్ణనాతీతం. ఇంకెంత పేరెంట్స్ వస్తారు, ఏమండి బయోకెమిస్ట్రీలో చేర్పించాలా, బయోటెక్నాలజీలో చేర్పించాలా, మైక్రో బయాలజీలో చేర్పించాలని అడుగుతారు. నేను వాళ్ళకి ఏమంటూ చెప్పేది నాకు ఈ మూడు తెలియదు అయ్యా బాబు, నాకు తెలియదు యాక్చువల్ గా బయోకెమిస్ట్రీ మోర్ యూస్ఫుల్ ఈ కాలంలో, బయో టెక్నాలజీ చాలా ఎక్కువ లాభమా, నాకు తెలియదు. ఎందుకంటే ఆ సబ్జెక్ట్ నేను చదువుకుంటున్నప్పుడు లేదు, నాకేం తెలియదు. వాళ్ళు అడుగుతారు వచ్చి ఏది ఎక్కువ జ్ఞానాన్ని ఇస్తుంది, మానవ జాతికి ఏది ఎక్కువ ఉపయోగపడుతుంది అంటే నేను ఏమైనా చెప్పగలుగుతున్నామో, బయోటెక్నాలజీ చూసుకోండి ఉపయోగపడుతుంది. అది కాదుగా వాళ్ళు అడిగింది, వాళ్ళ ఉద్దేశం ఉపయోగపడుతుంది అంటే అన్న నాకు తెలియదు. అది అంటే విద్యాలయాలు పేరుకి విద్యాలయాలే కానీ ఆ విద్యాలయాల యొక్క మీరు ఉపయోగించుకునేటటువంటి విధానం ఎందుకు అంటే డబ్బు సంపాదనకి. విద్య మీకు ఎందుకు కావాలి అంటే డబ్బు సంపాదనకి కావాలి. ఏ వృత్తిలో మీకు ఎక్కువ డబ్బు వస్తుందో ఆ విద్య చదవటానికి ఓకే. జ్ఞానం కోసం మాత్రం మనం చదవము. కానీ విద్యాలయాల యొక్క మొదటి ఉద్దేశం ఏంటి అంటే జ్ఞానం ఇవ్వడం. ఆ జ్ఞానాన్ని మీరు ఎలా ఉపయోగించుకుంటారు అనేది వేరే విషయం. ఇంకొక జ్ఞానం దేనికి సంబంధించింది? మనస్సుకు సంబంధించింది, సూక్ష్మ శరీరానికి సంబంధించింది. అంచేత విద్యాలయాలన్నీ కూడా సూక్ష్మ శరీరానికి సంబంధించినటువంటి విద్య మీకు బోధిస్తున్నాయి. వైద్యాలయాలు స్థూల శరీరము, విద్యాలయాలు మనస్సు. సూక్ష్మ శరీరము ఎలా మీరు ఉపయోగించుకోగలుగుతారో తెలుపుతుంది. కానీ సూక్ష్మ శరీరం గురించి మాట్లాడటం లేని విద్య ఈనాడు, అది విద్య యొక్క చాలా పెద్ద లోటు. సూక్ష్మ శరీరం గురించి వీఆర్ నాట్ టాకింగ్. మనస్సు గురించి మనం మాట్లాడటంలే, మనస్సును ఎలా నిగ్రహించుకోవాలి అనేది మనం మాట్లాడటంలే, ప్రజ్ఞ ఎలా అభివృద్ధి చేసుకోవాలి అనేది మనం చెప్పటంలే, సమాధి స్థితి అంటే ఏంటో మనం చెప్పటంలే. వన్ ట్రాక్ లో వెళ్ళిపోయింది విద్యాలయాలు. దాన్ని నేను ఎబరేషన్ ఉందా చెప్తాను. ఆ శంబాల శక్తి ఎప్పుడైతే కింద దిగుతుందో మీరు కరెక్ట్ గా స్పందించలేక దానికి. సూక్ష్మ శరీరం స్పందిస్తోంది, మనస్సు స్పందిస్తోంది, కానీ మనస్సు ద్వారా మీరు మనస్సుని అభివృద్ధి చేసుకునేటటువంటి విషయాలు నేర్చుకోవటంలే. మనస్సును ఉపయోగించి ధనం ఎలా సంపాదించాలి అనేది మీరు ఆలోచిస్తున్నారు, అది తప్పు జరుగుతోంది అని అరవిందో బ్రహ్మాండంగా ముట్టుకుంటాడు. కొన్ని వందల పేజీలు రాశాడు అతను దాని గురించి, ఆర్యా మ్యాగజైన్ అనుంది అతని కంబైన్డ్ సెంటర్ వాల్యూమ్ నెంబర్ 29 అనుకుంటా. మహాకాళి, మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి, మహాదుర్గ నాలుగు పేర్లు చెప్తాడు. దానికి మనం విద్య ఉపయోగించుకోవటంలే. విద్య దేనికి ఉపయోగించుకుంటున్నాం? తింటానికి పనికొచ్చేటటువంటి దానికి. తప్ప మీరు అర్థం చేసుకోగలిగారా తప్ప ఎక్కడ జరిగిందో? విద్యాలయాలలో మనస్సు యొక్క శక్తిని పెంపొందించుకుని ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా మేము జీవించగలము అనేటటువంటి దృఢత్వాన్ని సంపాదించుకోవటం మానేసి, మనస్సు యొక్క శక్తితో చేయగలిగేటటువంటి చమత్కారాలు మానేసి, ఎన్ని మ్యాజిక్లు చేయవచ్చో మనస్సును మీరు ఉపయోగించుకోగలిగితే. నేను ఎప్పుడు కూడా ధూలివాల బాబా గురించి చెప్తూ ఉంటాను. నేను ఎందుకు ఆయన గురించి చెప్తాను అంటే ఆయనకి ఏమీ చదువు రాదు, ఆయన ఏం చదువుకున్నవాడు కాదు, అసలు నర్మదా నది ఒడ్డున పడుకుని ఉండేవాడు అంతే. ఎండనక వాననక అది అద్భుత. ఎప్పుడు తన దగ్గర ఒక మంట మండించుకుంటూ ఉండేవాడు అని చేత ధూలివాల బాబా అని. అంటే సిద్ధి సాయి వీళ్ళందరికీ కూడా పిలుస్తారు అనమాట. ఆయన దగ్గరికి వచ్చి ఎవరైనా మా అమ్మాయికి పెళ్లి చేయాలని ఉంది డబ్బు లేదు అంటే ఇంత ఇసుక తీసి ఆయన చేతిలో పెట్టాడు, వాళ్ళ చేతిలో పెట్టాడు, బంగారంగా మారిపోయేదాలు కదా అని చేసేసుకున్నాడు. అప్పుడు ఉన్నటువంటి మధ్యప్రదేశ్ లో ఉన్నటువంటి బ్రిటిష్ కలెక్టర్స్ దీన్ని రికార్డ్ చేశారు. దీని లేకే ఇదేం నో బట్ ఇట్ హ్యాపెన్స్. ఒకరోజు అర్ధరాత్రి 12 గంటలకి నర్మదా నది ఉంటున్నటువంటి ఒక ఆశ్రమం ఇన్ఛార్జ్ తన శిష్యుల్ని ఈయన దగ్గరికి పంపించాడు. ఎందుకంటే సడన్ గా ఓ 200-300 మంది దిగిపోయారు ఆశ్రమంలో రాత్రి 12 గంటలకి. రాత్రి 12 గంటలకు ఆశ్రమంలో ఏముంటుంది? ఈయన దగ్గర పంపించాడు. ఇలా దిగిపోయారు, 200 మందికి భోజనం పెట్టాలి అట్ట, మా గురువు గారు పంపించారండి. ఐసే చూసే బా అన్నట్ట. ఏమన్నాడు ఆయన శక్తి తెలుసు కనుక ఇసే తీసుకుపోయారు. గురువు గారికి చెప్తారు ఇసే తీసుకోమన్నాడు అండి, ఇసే తీసుకొచ్చాను. ఇసుక ఏం చేశారు, నీళ్లు పోసి కొంతటి మీద ఎక్కించారు. ఎక్కించేశారు కదా, వాడు తిట్టాడు వాళ్ళు గురువు, అన్నం ఒకటే సరిపోతుందా, మరి తప్పు కావాలి కదా అన్నాడు. ఆ ఇసుక నుంచి కొంచెం ఇసుక తీసి వేరే గిన్నెలో పెట్టి వదిలిపెట్టాడు. మరి కూరో అన్నారు. సరే ఆ ఇసుక నుంచి ఇంకో గిన్నెలో నిజంగా జరిగినటువంటి సంగతి అండి. 200 మంది తిన్నా కూడా మళ్ళా అంత భోజనం నిండిపోయిందిట. ఇంత మనం చదువుకుంటున్నా, ఇంత విన్నా, ఆ సాయి దేవాలయానికి వెళ్ళి నేను అడుగు తినే చదువు చదవటానికి డబ్బు సంపాదించుకోవటానికి మార్గం చూపించంటాను తప్ప, బాబు ఐశ్వర్యం ఏదో మేము కూడా బంగారంగా చేసేసుకునే విద్య నేర్పుకొని అడిగే మానసిక స్థితి లేకపోవటం ఎంత శోచనీయమో ఆలోచించుకోండి. హౌ ఇన్సల్టింగ్ ఇట్ ఈస్ టు ద గురు. మట్టిని బంగారంగా మార్చగలిగి, ఇసుకను అన్నంగా మార్చగలిగేటటువంటి గురువుల దగ్గరికి వెళ్ళి మీరు ఆ విద్య నేర్చుకోరు. ఈ అడుక్కు తినే చదువు విజయంటే బై ఛాన్స్ ఈ కంప్యూటర్ ఇండస్ట్రీ మూతబడిందంటూ ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంతా కొట్టుకుపోతారు. మెకానికల్ ఇంజనీరింగ్ అవి ఇప్పుడు ఎందుకు చదవటం లేదు, ఆ జ్ఞానానికి ఉపయోగం లేదు కనుక. కానీ ఇసుకని బంగారంగా మార్చే జ్ఞానానికి ఎప్పుడైనా అంతుంటుందా? మన మానసిక ప్రవృత్తి ఎంత మూర్ఖంగా, ఎంత దాన్ని మీరు ఏమంటారో నాకు ఆ మాట అర్థం కావటం లేదు. వాట్ టు కాల్ అవర్ బ్రెయిన్. ఇంత అద్భుతమైనటువంటి శక్తి నేర్చుకోవటానికి తగినటువంటి నేర్పేటటువంటి వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా మేము అది నేర్చుకోము. అంటే విద్యాలయాలు నాశనమైపోయాయి. విద్యాలయాలలో చెప్పవలసినటువంటి విషయం చెప్పబడటం లేదు, కానీ విద్యాలయాలు ఉన్నాయి. అది మనం గుర్తించాలి. విద్యాలయాలు ఉన్నాయి కనుక మనం కొంచెం సాహసం చేయగలిగితే విద్యాలయాలలో ఉన్నటువంటి ఈ దుష్ప్రవృత్తిని మనం మార్చగలుగుతాం. మనం మార్చాలి, ఇంకోటి మారుస్తే తెలిసిన వాళ్ళే మార్చకపోతే తెలియని వాళ్ళు ఏం మారుస్తారు? ఇంకా ఇంకొక శరీరానికి సంబంధించిన వైద్యాలయాలు, మనస్సుకి సంబంధించినటువంటి విద్యాలయాలు. మూడవది, మన భారతదేశంలోని చాలా విస్తృతమైనటువంటి ప్రచారం పొందింది దేవాలయాలు. దేవాలయాలలో అదే తప్పు చేస్తున్నాం మనం. విద్యాలయాల్లో ఏ తప్పు చేస్తున్నామో దేవాలయంలో కూడా అదే తప్పు చేస్తున్నాం. ఏం తప్పు చేస్తున్నాం? 4 4 లేకపోతే 5 5 కోరికలు ఉంటాయి. అంతకంటే ఎక్కువ కోరికలే ఉండవు. ఉద్యోగం కావాలి, అమ్మాయికి పెళ్లి కావాలి, అనారోగ్యంగా ఉంది ఆరోగ్యం కావాలి, లేకపోతే కోర్టులో కేసు ఉంది నేను తప్పు పని చేశాను కానీ నేనే గెలవాలి. 4 5 5 ఏదేమో ఇంకేం కోరుకుంటే ఇంకోండా పిల్లలు కావాలి. మర్చిపోయాను పిల్లలు కావాలి, అది ఇంపార్టెంట్. డబ్బు కావాలి, ఉద్యోగం కావాలి అంటే అందులో నాకు డబ్బు కావాలి. ఉన్నాయా 5 పాయింట్స్ మనం పట్టుకోగలిగాం. 5 5 కోరికలు, మీరు ఎంత కోరికలు లేనటువంటి నిస్సందులో ఆలోచించుకోండి. యూ హ్యావ్ గాట్ ఓన్లీ 5 డిజైర్స్. మీకు 6 డిజైర్ లేదు అసలు. ఉందా ఏదైనా ఆలోచించి చెప్పండి. అసలు 6 డిజైర్ లేదనే డిజైర్తో బాధపడిపోవచ్చు సార్, వేరే విషయం. ఇది అర్థమవుతుందా? అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం పదం దర్శితం ఏనా తస్మై శ్రీ గురువే నమ అనేటటువంటి వ్యక్తులు తయారవ్వలసినటువంటి దేవాలయాలలో గురువులు తయారవ్వాలి. గురువు బ్రహ్మ, గురు విష్ణు, గురువు దేవు మహేశ్వరం, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమ అనే దేవాలయాలలో డబ్బు కావాలి, పిల్లలు కావాలి, అమ్మాయికి పెళ్లి కావాలి, ఆరోగ్యం కావాలి, పిల్లలు కావాలి. అమ్మయ్యా అది పిల్లలు కదా, అదేంటి మన మనవాళ్ళు వేరే ఏంటి, అది కొత్త కోరిక బాగోయి. మనవాళ్ళు కావాలంటే పిల్లలు కావాలనే, మీకు కాకపోతే మీ అమ్మాయికి పిల్లలు కావాలి, లేకపోతే మీ అబ్బాయికి పిల్లలు కావాలి. మీరు ఇవాళ కొత్త రీసెర్చ్ చేసాం, పబ్లిష్ చేయండి. దేర్ ఆర్ ఓన్లీ 5 డిజైర్స్. ఇంకో డిజైర్ ఏంటి? లీడర్ అవ్వాలి, రాజ్యాధినేతనవ్వాలి, ఆరో కోరికది. 10 మంది మీద అధికారం కావాలి, అధికారం కావాలి. ఎన్నో కోరికలు, ఆరో కోరిక ఉంది. ఇంకలేవు అమ్మా, ఇంకా ఆరే ఉంటాయి. ఇంకేంటో ఉన్నది, 6 చక్రాలే అంతే, అందుకంటే 7వది రాదు. వాళ్ళు గురువులుగా దేవాలయాలలో ఆ 7వ కోరిక, గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురువు దేవుని, ఈశ్వరాని కోరిక కోరుకోవాల్సింది మానేసి, విద్యాలయాలలో మనస్సుని లొంగ తీసుకునేటటువంటి విద్య మానేసి, ఎలాగ మనం జీవిస్తున్నామో దేవాలయాలలో అలాగే అసంబద్ధమైనటువంటి దేవాలయాలు, పనికిరానటువంటి దేవాలయాలు, ఉపయోగపడినటువంటి దేవాలయాలుగా మారిపోయాయి. హిమాలయాలలో ఆవిర్భవిస్తున్నటువంటి ఆ చండాలా శక్తి యొక్క కోరిక ఏంటి అంటే, ఈ 2 కరెక్ట్ చేయాలి. దేవాలయాలను కరెక్ట్ చేయాలి, విద్యాలయాలను కరెక్ట్ చేయాలి. అది కరెక్ట్ చేయటానికి ఒక ప్రణాళిక గురువుల ద్వారా అందిస్తూనే ఉన్నది. ఇది తప్పులు దోవలో పడింది, ఇది పడబోతోంది అని గురువులకు మొదటి నుంచి తెలుసు కదా. సర్వజ్ఞులు అవుతారు కదా వాళ్ళు, తెలియకపోతే సర్వజ్ఞులు ఎలా అవుతారు? అంచేత ఆ ప్రణాళిక మొత్తము కూడా వ్యాసుడు మొదటి నుంచి భాగవతంలో చెప్తాడు. అల్పబుద్ధులు, ఇంకా ఎవరు చెప్తాడు? మందభాగ్యులు, అలుసులు, లేట్ చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు రాబోతున్నారని తెలిసి వేదాలని క్రోడీకరించాడు, ఉపనిషత్తులు రాశాడు, స్మృతులు రాశాడు, గీతలు రాశాడు. గీతలు క్రూలర్, 24 గీతలు ఉన్నాయి మనకు భగవద్గీత ఏదో తెలుసు ప్రచారంగా. ఇదంతా చూసిన తర్వాత కూడా మనుషులకి ఏమీ అర్థం కావటం లేదు అనిపిస్తే పురాణాలు రాశాడు, 18 పురాణాలు. సరే, ఇలాంటి పరిస్థితి ముందే వస్తుంది అని రాముడి కాలానికి ముందే వాల్మీకి ఊహించి రామాయణం రాశాడు. వేదాలను అర్థం చేసుకోవడానికి రామాయణం చదువుకుంటే వేదాలు అర్థం అవుతుందేమో అని, రామాయణం చదువుకున్నా వేదాలు అర్థం కాకపోతే వేదాన్ని క్రోడీకరించి ఈ గందరగోళం అంతా వ్యాసుడు పడిన తర్వాత చేతులు పైకెత్తాడు. నేనేమి చేయలేను, నాకేమీ చేత కావటం లేదు. అప్పుడు నారదుడు, ఇలాంటప్పుడు ఎప్పుడు నారదుడు వస్తాడు, వాడు ఈజ్ ఎ గుడ్ బాయ్. ఎప్పుడు మానవ జాతికి ఆపదలు వచ్చినా నారాయణ నారాయణ వచ్చాడు. వచ్చి నువ్వు చేసినటువంటి తప్పు ఏంటంటే, గురువుల గురించి నువ్వేం చెప్పలేదు. గురువు ఏం చేశాడో నువ్వు చెప్పావు, కానీ మహాభారతంలో అసలు వాడు గురువు ఎలా అయ్యాడు, వాడి జీవి చరిత్ర ఏంటి, హౌ హీ లివ్డ్, అతను ఎలా జీవించాడు అన్నది నువ్వు చెప్పలేదు. ఇందుకు భాగవతం రాసేయన్నాడు, గురు చరిత్ర రాసేయన్నాడు. ఇందుక దేవాలయాలు గురు చరిత్ర నిలయాలు అవ్వాలి, భాగవత నిలయాలు అవ్వాలి. కాబట్టి ఈ దేవాలయాలు నేను చెప్పాను కదా, దాని కొరకు ఒక విశేష ప్రణాళిక మహాభాగవతంలో వ్యాసుడు తయారు చేసిన దానికి శ్రీకృష్ణుడు ఒక రూపకల్పన చేశాడు. అంటే హీ షోడ్ హౌ టు లివ్. రాముడు, రామాయణంలో ఉన్న రాముడు ఎలా ఉండాలో దానికి రూపకల్పనగా వాల్మీకి ఎలా రాశాడు తెలుసు కదా. రాముడు కంటే ముందు రామాయణం రాశాడు. అలాగే కృష్ణుడు బతికి ఉండి ఇంకా పూర్తవలేదు, మహాభారతం రాశాడు, రోమశ నాశనం నుంచి మొదలెట్టి. కృష్ణుడు ఏం చేయాలి ఇప్పుడు? వ్యాసుడు చెప్పినట్టు జీవించాలి, జీవించి చూపించాడు. జీవించి చూపించిన తర్వాత శరీరం వదిలేస్తున్నప్పుడు ఉద్ధవుడు, నువ్వు శరీరం వదిలేసి వెళ్ళిపోతే యదువంశం నాశనం అయిపోయింది. యదువంశం అంటే ఏంటి? కృష్ణాస్ ఫ్యామిలీ, నీ వంశ పరంపర, గురు పరంపర నాశనం అయిపోయింది. ఇంకా గురువుల గురించి ఎవరికి ఏమీ అర్థం కాదు, నన్ను నువ్వేం చేస్తావు, నువ్వు వెళ్ళిపోతే ఎట్టా అన్నాడు. అంటే అప్పుడు ఏమన్నాడంటే కృష్ణుడు, నేను భాగవతంలో దూరిపోతున్నాను. అంటే అర్థం ఏంటి? నా లైఫ్ ఈజ్ భాగవత, మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ లాగా. అంచేత దేవాలయాలలో చెప్పబడేటటువంటి విద్యను భాగవత పరంగా ఎప్పుడైతే మనం నేర్చుకోగలుగుతామో, నేను వాళ్ళ దగ్గరే ఉన్నట్టు ఉంటాను, నేను ఆ శక్తి వాళ్ళు పొందగలరు, చెప్పటాలు బాగానే ఉంది, 5000 సంవత్సరాల కిందట అది జరిగింది. కానీ ఇప్పుడిప్పుడు ఏంటి అంటే కాలచక్రము వెనక్కి తిరిగి మళ్ళా సత్యయుగంలోకి వెళ్ళటానికి తగిన టైం ఆసన్నమైంది. కనుక మనం ఇప్పుడు కూర్చొని మాట్లాడుకుంటున్నాం, వింటున్నాం. కానీ కృష్ణ నిర్యాణం అయినప్పుడు కలి ప్రవేశం జరిగింది, అంటే ఇంకా ఏంటి డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. 1750 వరకు ఆ డౌన్ఫాల్ కంటిన్యూ అయింది. అంతవరకు ఈ భాగవత విద్య పోషించాలి కదా నాశనం అయిపోకుండా. ఆ పని గురు పరంపర చేసింది. ఆ గురు పరంపర గురించే మనము గత 2-3 రోజుల నుంచి చదువుకుంటున్నాము. జ్వాలాకూల్ మహర్షి రాసినటువంటి ఎక్స్టర్నలైజేషన్ ఆఫ్ హైరార్కీకి రిపోర్ట్ కాతను. అందులో నా యొక్క పాత్ర ఎంతవరకు అంటే మొన్న హిమాలయాలకు వెళ్ళినప్పుడు నేను చెప్పాను కదా ఈ విశేష చేతనత్వము ఎలాగ మానవ శరీరం మీద పనిచేస్తుంది. ఆ పనిచేయటానికి కావలసినటువంటి ప్రివెంటివ్ మెజర్స్ ఎలా తీసుకోవచ్చు దాన్ని ఒక సినిమా రీల్లాగా చూపించారు. ఆ సినిమా రీల్లో మనలో ఉన్నటువంటి చాలా మంది చాలా వరకు సహాయపడి దారి తప్పిన వాళ్ళు ఉన్నారు. రాబోయేటువంటి 3 రోజుల్లో చాలా మంది కొత్త కొత్త మహాలు ఉన్నాయి. రాబోయేటువంటి రోజుల్లో వాళ్ళు నా జోక్స్ క్రాస్ అయితే నన్ను కలిస్తే నేను గుర్తుపట్టగలుగుతాను వాళ్ళని. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఒక దివ్యమైనటువంటి ప్రణాళిక ఇస్ ఆన్ నౌ. రహస్యంగా ఏం లేదు, ఇప్పుడు ఓపెన్ ప్రొక్లమేషన్ అన్నమాట. ఈ ఓపెన్ ప్రొక్లమేషన్ ఎవరి ద్వారా జరుగుతోంది? ఇంతవరకు తెరచాటున ఉన్నటువంటి గురువులు మేము ఇప్పుడు బయటకు వచ్చేస్తున్నాము. కానీ వాళ్ళ శక్తిని కూడా తట్టుకోవాలి అంటే మీకు ఇప్పుడు నేను చెప్తున్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఉండాలి. హిమాలయాలలో నందనవనంలో మేడం బ్రాగస్ కి నారదుణ్ణి చూడాలి అని కోరింది మాస్టర్ మౌర్య. నువ్వు చూడలేవమ్మా అన్నాడు. నేను చూస్తాను. చాలా పెద్ద ప్రమాదం ఏంటి, డూ నాట్ రీడ్ దిస్ అని అడ్వర్టైజ్మెంట్ పడింది అనుకోండి, గ్యారంటీ ఏంటంటే అందరూ చదువుతారు. మామూలుగా అయితే అడ్వర్టైజ్మెంట్స్ మనం చదవము కదా. అంచనా గురువు కూడా అదే టెక్నిక్ ఉపయోగించారేమో. నేను నారదుని చూస్తాను అంటే గురువు ఏం చెప్పాడు, నువ్వు చూడలే అన్నాడు. అంతే ముందు వెంటబడింది, నాకు చూపించు. మీరు ఒకటి గుర్తుంచుకోండి, గురువుల విషయంలో మీకు పాత్రత ఉండి గురువులు చెప్పింది మీరు చేయగలరు అనిపిస్తే గురువులు మీ వెంట పడతారు. మీరు చూడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు కనిపించరు. మీకు కనిపించారు అంటే అది మీ అబరేషన్ మాత్రమే. ఇంకేంటి గురువు కనిపించాక మీకు ఆయన ఏ పని చెప్పలేదు అంటే ఆ గురువు ఇస్ ద గ్రేటెస్ట్ ఫూల్ అని అర్థంటా. నేను మీరు చాలా జాగ్రత్త గుర్తుంచుకోండి, గురువు దగ్గరికి నేను చాలాసార్లు ఇప్పుడు మళ్ళా చెప్తున్నాను, దయచేసి గురువు జోలికి వెళ్ళకండి. మీరు అనవసరంగా మానసిక శాంతిని కోల్పోతారు, చాలా కష్టాలు వస్తాయి మీకు. కానీ మీరు వచ్చేసారు ఇంకా నేను చేయగలిగేది అండి, ఇంకా భరించటే మిమ్మల్ని నేను. తర్వాత మిమ్మల్ని నేను అన్నాను కదా, మిమ్మల్ని నేనంటే మమ్మల్ని మీరనే అర్థం. నెక్స్ట్ అయితే అది చెప్పకుండా మీరేంటిట అంతేనా? సరే, ఫెడరేషన్ అనమాట అది. సరే చూపిస్తాను. మీ 3 రోజులు ఉపవాసం ఉండాలి అన్నాడు. అది ఎప్పుడు గుర్తుంచుకోండి, ఆధ్యాత్మిక జగత్తులో 3వ రోజు కంటే 4వ రోజు పడింది అంటే మీరు ఆధ్యాత్మిక లైన్లో లేరు అని అర్థం. ఏ పనైనా 3 రోజుల్లో అయిపోవాలి, ఓన్లీ 3 డేస్. రామకృష్ణ పరమహంస యొక్క జీవితము చెప్తుంది ఏ దేవతా సాక్షాత్కారం ఆయన చేయదలుచుకున్నా కూడా 3 రోజుల్లో అయిపోయింది. నచికేతస్ యొక్క కఠోపనిషత్తులో 3 రాత్రులు వెయిట్ చేస్తాడు యముడి దగ్గర, అంతే. దాని తర్వాత హీ గాట్ ఆల్ ది నాలెడ్జ్. ఎందుకంటే గురువు దగ్గరికి వెళ్ళి 3 రోజుల లోపల మీకు ఏం కావాలో మీకు అర్థం కాలేదు, ఏం చేయాలో అర్థం కాలేదు అంటే రెండే రెండు పాయింట్స్, మీకు గురు దర్శనం అయినా అవ్వలేదు, లేకపోతే మీరు గురువు అని ఎవరు అనుకుంటున్నాడో వాడు గురువు కాదనమాట, నకిలీ గురువు అనమాట, డూప్ అనమాట. సరే, మూడు రోజులు ఉపవాసం చేసింది బ్లాబెట్స్కి, అదిగో చూడు నారదుడు అన్నాడు. ఇంగిష్ట మాత్రంగా 2 కిలోమీటర్ల దూరం నుంచి కనిపించాడంటే, బంగారపు రంగుతో మెరిసిపోతూ అంత దూరం నుంచి చూడగలిగిన తప్ప దగ్గర నుంచి చూడలేను నారదుని గురువుని. ఇంచేత ఈ మనం ఇప్పుడు చేయబోయేటటువంటి ఇంటరాక్షన్ లో 3 రోజుల పాటు ఉపవాసం చేయమని నేను అంటాను లేదు. ఇంకంటే 3 రోజుల పాటు ఉపవాసం చేయించే గురువు పెద్ద గురువు అవుతాడు మాక్సిమం అనమాట. అంటే చిన్న గురువు బచ్చా గురువు ఎంత చెప్తాడు, ఒకరోజు చాలు, ఒకరోజు మీరు ఉపవాసం ఉంటే చాలే, అమ్మాయిగా బతికిపోయాం మాస్టర్. కానీ నేను చేసేటువంటి దీక్షలో మాత్రము మీరు 3 రకాలైనటువంటి ప్రణాళికలు వేసుకోవాలి. 3 రకాలైనటువంటి ప్రణాళికలలో మొదటి ప్రణాళిక ఏంటి అంటే సోల్ ఎంగేజ్ మెకానిజం, మీకు పరిపూర్ణమైనటువంటి అవగాహన వచ్చేటట్టు చూసుకోండి. ఆత్మ, దాని పరికరాలు, శరీరం ఉంది, ఈ శరీరంలో ఆత్మ ఉంది అని మనకు అందరం చెప్తూ ఉంటాం. కానీ ఈ శరీరంలో నిబిడీకృతమైనటువంటి అనేక చమత్కారికమైనటువంటి సామర్థ్యాలు మనకు బయటకు రావు. గురువులు ఈ శరీరాన్ని ఉపయోగించుకుని అన్ని చమత్కారాలు చేస్తున్నారు. మనము బై ఎక్స్టర్నల్ యంత్రాలు అవి ఉపయోగించుకుని ఈ టెలిఫోన్స్, మొబైల్స్, ట్రాన్స్పోర్టేషన్, వెబ్సైట్స్, ఇదంతా మెషిన్స్తో మనకు వచ్చేటటువంటి, పూర్వకాలంలో ఋషులు మెషిన్స్ కాదు శరీరాన్ని ఉపయోగించుకున్నారు. కానీ మీరు గుర్తుంచుకోండి, మనం ఉపయోగించుకుంటేటటువంటి ప్రతి మెషిన్ కూడా, యంత్రము కూడా మన శరీరంలోనే ఉంది. టెలిఫోన్, చెవులు, కెమెరా, సినిమా, కళ్ళు, అర్థమవుతుంది కదా. మనం ఈనాడు ఉపయోగించుకుంటున్నటువంటి కొన్ని యంత్రాలు, మన శరీరంలో ఉన్నటువంటి కొన్ని ఇంద్రియాలు మాత్రమే, కొన్ని ఉపకరణాలు మాత్రమే. అంచేత సైన్స్ రేపు రాబోయేటటువంటి రోజుల్లో కనిపెట్టేవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి, మీ శరీరంలో ఉన్నాయి. అవి ముందు మీకు అర్థం అవ్వాలి. మీ శరీరంలో లేనటువంటి యంత్రాన్ని సైన్స్ కనిపెట్టలేదు, అసంభవం. ఇందాంత బ్రహ్మాండ సమన్వయంలో ముందు దీన్ని మీరు చాలా బాగా, మీకు చెప్పింది మీకు అర్థమైనట్టు ఉంది కానీ ఇంటరాక్షన్ ఉందే, మీరు ఈ సంవత్సర కాలంలో బాగా అధ్యయనం చేయాల్సి వస్తుంది. పుస్తకం రెడీగానే మీరు చాలా మంది చూసుకుంటారు సోల్ ఎండిట్స్ మెకానిజం, అది ఒక టెక్స్ట్ బుక్ గా పెట్టబోతున్నాను నేను. ఇంకా నేను ఒక రూపకల్పన చేయలేకపోతున్నాను, నాకు వాళ్ళు చెప్పిన దానికి, వాళ్ళు చెప్పింది చాలా ఉంది 3 ఏళ్లలో చేయాల్సిన పని, దాన్ని మిల్లిమిల్లిగా రూపకల్పన చేసుకుంటూ వస్తున్నాను. కానీ కొన్ని ఫిక్స్డ్ రూపకల్పనలు అయితే దాంట్లో తేడా రాదు. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే మీ శరీరంలో ఉన్నటువంటి ప్రతి యంత్రాన్ని మీరు గుర్తించగలగాలి. 5 ముఖ్యమైనటువంటి యంత్రాలు ఉన్నాయి. దివ్య గంధము మూలాధారానికి సంబంధించింది, 2వది దివ్యమైనటువంటి రుచులు స్వాధిష్టానానికి సంబంధించింది, 3వది దివ్య దృష్టి మణిపూరానికి సంబంధించింది, 4వది దివ్య స్పర్శ అనాహతానికి సంబంధించింది, దివ్య వాక్ నప్పు దివ్య శ్రవణము విశుద్ధి చక్రానికి సంబంధించింది. ఇదంతా కాకుండా వీటన్నిటినీ కల్పించేటటువంటి సర్వజ్ఞత్వము, సర్వవ్యాపకత్వము, సర్వసమర్థత ఆజ్ఞాచక్రానికి సంబంధించింది. దీనిపైన ఏదో ఒక యంత్రం ఉంది, అదేంటో ఇంకా మనిషికి అర్థం చేసుకోలేదు. అది శాస్త్రానికి సంబంధించినటువంటిది ఈ బుక్. ఈ బుక్ మాత్రము ఖచ్చితంగా మీరు అందరి దగ్గర ఉండాలి. ఎవరి దగ్గర ఉండాలి? ఇప్పటి నుంచి నేను చెప్పబోతున్నటువంటి ఈ దీక్షను మీరు తీసుకున్నటువంటి వాళ్ళు ఇందులో నిష్ణాతులై ఉండాలి. అంతేత ముందు ఈ బుక్ మీరు తీసేసుకుని చదువుతూ ఉంటే, దీని ఒరిజినల్ ఉంది కాదు, వెబ్సైట్ లో మీకు ఇదే పేరుతో దొరుకుతుంది, ద సోల్ ఎండిట్స్ మెకానిజం అని. అందుకే ఈ పుస్తకం పేరు ఏం చెప్పాను అంటే, ఇంట్రడ్యూసింగ్
ది సోల్ అండ్ ఇట్స్ మెకానిజం. ఇది మీకు అర్థమవ్వాలి. మన శరీరం అనేస్తాం, దెబ్బకి గొడవ వెలుగుతుంది. బాబా భగవాన్ అంటే మనం ఇంకేం చేయకలే, వాడు గొప్పవాడు, కారణ జన్ముడు. మనం దత్తమలం, మనం చేతగాని వాళ్ళం, మనం ఇలాగే బతకాలి. గొడవ వదులుకైనా ఇంకా సోల్ అండ్ ఇట్స్ మెకానిజం అనేది తర్వాత లే, వాడు కారణ జన్ముడు బాబా. మనం ఏం చేయాలి, వాళ్ళ కాళ్ళ మీద పడుకోవాలి, వీలు అవుతే కాళ్ళు లాగేయాలి, వీలు లేకపోతే ఏదో కాళ్ళు కొట్టుకుని ఏదో పని చేసుకుని. ఈ మానసిస్థితి ఇందుకు భారతదేశంలో ఎలా మరుపు వచ్చిందో మాత్రం చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. అది గురువు దగ్గరికి వెళ్ళేది ఆ విద్య నేర్చుకోవటానికి కానీ ఆయన దగ్గర నుంచి మన కోరికలు తీర్చుకోవటానికి కాదు. ముందు నేను చెప్తున్నటువంటి ఈ మాటలు మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. భారతదేశంలోనే ఆ తప్పు జరుగుతుంది. అందువల్ల ఏమైపోయిందంటే ఆ గురువులు అలాగా ఎక్కడో ఉండిపోతారు పాపం. వాళ్ళకి మనకి మధ్య అసలు ఇంటరాక్షనే లేదు. కానీ ఫారిన్ కంట్రీస్లో ఈ ఇంటరాక్షన్ చాలా బాగా జరుగుతుంది. కానీ భారతదేశం నుంచి వెళ్ళినటువంటి గురువులు మన కొంప ముంచుతున్నారు, వాళ్ళ దూరం ఉంచుతున్నారు. ఎడ్గర్ కేసీ, పీపీ క్రిందే ఒక వెబ్సైట్ ఉంది, మీరు చాలా జాగ్రత్తగా దాన్ని గమనించుకోండి. కార్నర్ స్టోన్ బుక్స్ అని ఉంది, కొన్ని వేల పుస్తకాలు ఉన్నాయి. అందులో ఒక వ్యక్తి గురించే నేను మీకు చెప్తాను ఇప్పుడు, పీపీ క్రిందే. ఇతను ఆ కాలంలో టీబీ రోగ్రస్తుడు. దాపుకోమ్మ కాళ్ళు నొప్పి, కాళ్ళు దెబ్బతుంది, తగ్గుతుందా పుట్టిగా తగ్గలే ఇంకా, మరి దాపుకో, మరి మొహమాట పడతాయండి బాధగా ఉన్నప్పుడు. కరెక్ట్ దాపమ్మ, అమ్మంతా ఎలా ఉంటుంది కరెక్ట్ అంటే నీకు తెలుసుగా ఎలా పెట్టుకుంటున్నావు. ఎలా పెట్టు, రెండు ఎత్తుగా కావాలా, దిండి అది తీసుకుంటుంది. పీపీ క్రిందే అనేటువంటి వాడు ఆ కాలంలో టీబీ రోగం. మన తెలుగు సినిమాలు చూస్తే కొన్ని రోగాలకి ఒక చాలా విశేషమైనటువంటి శక్తి ఉంది సినిమాల్లో. ఏదైనా ఒక క్యారెక్టర్ని ఇంకా మనం పంపించేయాలి అనుకుంటే ఆ రోగం వచ్చేస్తుంది. ఆ రోగం వచ్చాడు అంటే అర్థం ఏంటి, వాడు పోయాడని, ఇంకా రాడు అని. అంటే పూర్వకాలం సినిమాలు 1960లో టీబీ వస్తే తర్వాత ఇప్పుడు క్యాన్సర్, రాబోయే రోజు తెలియదు. ఈ పీపీ క్రిందేకి టీబీ వచ్చింది, అందుకు చెప్తున్నాను. 16-18 వయసులో టీబీ వచ్చింది. రావటం రావటం ఉధృతమైనటువంటి టీబీ వచ్చింది. సన్నగడిపోయాడు. ప్రతిరోజు కూడా ఒక 5-6 గుడ్డలు మొత్తులతో తడిసిపోయేవిట. అంటే లాస్ట్ స్టేజెస్. అప్పుడు ఒక అతను చెప్పాను, నువ్వు గుర్రపు సారీ చేస్తే తగ్గిపోతుంది అని. నీ చోట లేని శక్తి ఉంటే నువ్వు గుర్రపు సారీ చేయటే అంటే అసంభవమైంది చెప్పావు అనుకో, నువ్వు చేయలేదు కనుక చచ్చావు అనొచ్చు. ఇంకొక గుర్రపు సారీ నేను చేయలేను కానీ గుర్ర బండి మీద ఎక్కుతానన్నాడు. తిండే అంటే గుర్ర బండి మీద ఎక్కితే గుర్రం ముందు ఉంటుంది, నేను వెళ్తానని. ఈయన కర్మ కాదు, ఆ గుర్రం నడవనండి. గుర్రబండి ఎక్కుతూ ఉందిలే, స్ట్రైట్ గా రోడ్డు ఉంది కదా, నువ్వు దిగిపో నేను నడుపుతాను అన్నాడు. గుర్రం ఏమో నడవటం మానేసింది. చాలా గుర్రాలు వాళ్ళ కంట్రోల్లో ఉన్న ఏమంటారని కోచ్మాన్ నడిపితే తప్ప ఇంకోటి నడిపితే కొత్తవాడు నడవు. అది ఏమైపోయింది, టీబీ రోగగ్రస్తుడికి ముందు వేసింది, చీకటి పెడుతుంది. పూర్వకాలం 1805-1806 లో జరిగిన సంఘటన ఇది. అప్పుడు దీపాలు అవి ఏం లేవు కదా అని చెప్పి ఈ జిగి బండిని తోసుకుంటూ కొంత దూరం వెళ్ళాక దాని మూడు బాగుంది, కదిలింది అది. ఆ కదలతో కదలతో దానికి ఊపు వచ్చేసింది. వీడికి టీబీ రోగగ్రస్తుడు, నీరసంగా ఉన్నాడు, బండి తోసినవాడు, ఎంత కంట్రోల్ చేస్తాడు. అయినా మంచి చావు భయం ఉంటే అన్ని జరుగుతాయిగా. ఈ ట్రైడ్ ఈజ్ బెస్ట్. కానీ గుర్రం మాట వినలేదు. కానీ చివరికి గుర్రం, బండి, వీడు క్షేమంగా చేరుకున్నాడు. ఏం ప్రమాదం ఏం జరగలేదు. కానీ పీపీ క్రిందే ఏమంటాడంటే, ఇది జరిగిన తర్వాత ఆ రోజు నేను చాలా ప్రశాంతంగా నిద్రపోయాను అంటాడు.
అనిసటవల్లో దేని వల్ల
అక్కడ నుంచి క్యూర్ స్టార్ట్ అయింది. అతనికి మెస్మరిజం నేర్చుకున్నాడు. అన్ని నేర్చుకున్న తర్వాత అతను ఒక విశేషమైనటువంటి రోగ నివారణ టెక్నిక్ కనిపెట్టాడు. కుంబే టెక్నిక్ అంటారు దాన్ని. వెబ్సైట్ లో ఉంది ఇదంతా అని చెప్పి మీరు ఆ పుస్తకాలు, ఆయన లైఫ్ హిస్టరీ, ఆయన రాసిన పుస్తకాలు ఇవంతా కూడా వెబ్సైట్ లో ఫ్రీ. అది ఫ్రీగా ఉన్న మాకు ఎందుకండి ఆ వెబ్సైట్? ఏదైనా ట్రాన్స్క్రిప్ట్ చేసేటటువంటి మెథడ్ ఉంటే చెప్పండి, ఒక $4 మాకు వస్తే మేము చూసుకుంటాం. కానీ ఇది ఎందుకు? మన విద్యాలయాన్ని మన పురోగతి నేర్చుకున్నాడు. అతను నేర్చుకున్న తర్వాత ఈ మాత్రం హాల్ ముందుకు వెళ్ళింది. ఎందుకంటే ఆయన దగ్గరికి ప్రతిస్ మీద వచ్చి, ప్రతిస్ అంటే తెలుసు కదా, ఊతకర్రలు, ఊతకర్రల మీద వచ్చి ఊతకర్రలు అక్కడ వదిలేసి వెళ్ళిపోయాం నడుచుకుంటారు. బుద్ధి వాళ్ళు కన్ను వచ్చేసి మూకంతరోది వాచాలం కనుగొందే తీరు యత్కృపాదమహం వందే పరమ ఆనందమానం. ఈ కాలంలోనే 1866 వరకు ఉన్నట్టున్నాడు ఆయన. ఈ కాలంలో మ్యాజికల్ చేసింది ఆయన. ఎన్ని రోగాలు మీరు చెప్పలేరు అసలు ఆయన క్యూర్ చేసింది. మామూలు రోగాలు కాదు, భయంకరమైనటువంటి రోగాలు. ఆయన ఏం చెప్పేవాడు, నీకు రోగం ఎందుకు వచ్చిందో తెలిస్తే నీకు రోగం ఉండదు అన్నాడు. ఫార్ములా అంతే అయింది. మందు ఇచ్చేవాడు కాదు, ఏమీ ఇచ్చేవాడు కాదు. ఆయన చెప్పిన ఇది, నీకు రోగం ఎందుకు వచ్చిందో నీకు అర్థమవుతే ఎనీ డిసీజ్ వెబ్సైట్ చదవండి మీరు, మీకు అసలు తెలుస్తుందో. 5 సంవత్సరాలలో 12,000 మందిని నయం చేశాడు ఆయన. మందు ఇవ్వలేదు, మందు లేదు, ఏమీ లేదు. రోడ్డు పక్కన కూర్చునేవాడు, నీకు ఈ బాధ ఉంది కదా, ఈ బాధ ఇందువల్ల వచ్చింది అన్నాడు. అందులో ఆయన 3 కారణాలు చెప్పాడు రోగానికి. మొదటి కారణం ఏంటి అంటే, నువ్వు సమయాన్ని సమానంగా ఉపయోగించుకోకపోవటం వల్ల వచ్చేటటువంటి రోగాలు. దాన్ని ఈనాడు మనం స్ట్రెస్ స్ట్రెయిన్ అంటాం. పరీక్ష ముందు రోజు తర్వాత మొదలెడతాం. క్లాసులో చేరిన దగ్గర నుంచి రోజు రెగ్యులర్ గా చదువుతూ ఉంటే, కాలాన్ని సదుపయోగం చేసుకుంటే మీకు స్ట్రెస్ ఉండదు, స్ట్రెయిన్ ఉండదు. స్ట్రెస్ స్ట్రెయిన్ వల్ల వచ్చే రోగాలు ఉండవు. స్ట్రెస్ స్ట్రెయిన్ వల్ల వచ్చే రోగాలు ఏంటి? డయాబెటీస్ మెయిన్ గా, సెకండరీ ఇంకా. ఆయన ఇది చెప్పేవాడు వాడికి, నువ్వు నీ కాలాన్ని ఇక్కడే దురుపయోగం చేసుకున్నావని. అతని మొత్తం లైఫ్ లో ఫలానా చోట నువ్వు ఇక్కడ ఈ కాలాన్ని దురుపయోగం చేసుకున్నావు అని నీకు అర్థమైపోతే, ఆ ఎందుకు దురుపయోగం చేసుకున్నావో దాన్ని సదుపయోగం ఇప్పుడు నువ్వు చేసుకుంటే రోగం పోతుంది. టెక్నిక్ అర్థమవుతుందా? కొంచెం చూడగలిగి ఈ కారణాన్ని పట్టుకోగలిగే వాళ్ళకి ఆ వెబ్సైట్ ఎంత ఉపయోగపడుతుందో చూడండి. అదే టెక్నిక్ శ్రద్ధి సాయి సత్యసాయి వాళ్ళు ఉపయోగిస్తే అసలు విభూతమైన ఛాలెంజ్ అంతే తప్ప నువ్వు ఎలా చూసావు అయ్యా అని అడగం మనం. మొదటిది రోగానికి కారణము సమయం యొక్క దురుపయోగము. అంతే కదా, చాలా మంది జీవితాలలో చదువుకునేటప్పుడు చదువుకోకపోవటం వల్ల వాళ్ళ జీవితాలలో సవ్యమైనటువంటి మార్పులు ఉండేవా? అర్థమవుతుందా? ముందే చెప్పింది కేవలము భౌతిక శరీరాల గురించి కాదు, అసలు మొత్తం. రెండవ కారణం ఇంకా మీరు ఊహించి చెప్పగలరా? అంటే 3 కారణాలు ఉన్నాయన్నాను. ఒకటి సమయాన్ని, ధనాన్ని దురుపయోగం చేసుకోవడం. ధన డబ్బు చెప్పాను నేను ముందు రెండోది. ఆయన చెప్పి నేను చెప్తున్నాను, మీరు చెప్పింది అందులో పడుతుందో లేదో చూసుకోండి. రెండోది అయితే మనం చేసే తప్పు డబ్బుని దురుపయోగం చేస్తున్నాం. డబ్బుని దురుపయోగం చేయటం అంటే అసలు డబ్బు అంటే ఏంటో మనకు తెలియదు. డబ్బు అంటే ఏంటో ఎవరైనా చెప్తారా? ఇంతమంది ఉన్నారు డబ్బు సంపాదిస్తున్నారా? అందరూ డబ్బు చూశారా? మీరందరూ డబ్బు అనగా నేమి అని ఎవరైనా ప్రశ్న వేశారనుకోండి, మీరు అలా చెప్పిస్తే అంటే కరెక్ట్ ఆన్సర్. డబ్బు అంటే మనం ఏం చెప్పలేము. కానీ ఋషులు చెప్పేది ఏంటి అంటే, మీ ప్రాణశక్తి ఘనీభవిస్తే డబ్బు అవుతుంది. ఘనీభవించినటువంటి ప్రాణశక్తి ధనము.
మరి ఘనీభవించిన ప్రాణశక్తిని మీరు ఎలా ఉపయోగించాలి?
సిగరెట్లు తాగటానిక, కాగు తాగటానిక, సినిమాలు చూడటానిక?
ఈ ప్రాణాన్ని మీరు ఉపయోగిస్తున్నారు, దేనికి ఉపయోగించాలి మీ ప్రాణాన్ని?
రెండవ కారణం అందుకు డబ్బు యొక్క మిస్యూజ్. మూడవది
మీకు ఉన్నటువంటి ప్రతిభ వాక్కు కూడా జంతువులకి మీకు మధ్య ఉన్నటువంటి తేడా.
మూడవ కారణం ఏం చెప్పారు అంటే మీకున్న ప్రతిభని మీరు సమయంలో ఉపయోగించుకోవటం. దేనికి ఉపయోగించుకుంటారంటే మీ ప్రతిభంతో బిల్డింగ్స్ కట్టుకోవటం, డబ్బులు ఎక్కువ సంపాదించుకోవటం, లేకపోతే సొసైటీలో ఒక విశేషమైనటువంటి స్టేటస్ తెచ్చుకోవటానికి దేనికో దానికి ఉపయోగిస్తారు తప్ప అసలు ప్రతిభ దేనికి ఉపయోగించాలో దానికి ఉపయోగించరు. హిమాలయాలలో ఉన్నటువంటి ఆ ఋషులు ఈ మూడింటిని మీరు సక్రమంగా ఉపయోగించుకుంటే మీరే కాదు సమాజమే మారిపోయి నూతన యుగ ఆవిష్కరణ జరుగుతుంది అని చెప్పాను. దాన్నే మనం సమయదానము, అంశదానము, ప్రతిభాదానము అంటాం. అంచేత దీని వెనకాతలు ఉన్నటువంటి రేషన్లేని మీకు తెలియాలి అంటే 500 కంటే ఎక్కువ పుస్తకాలు ఉన్నాయి. ఇందాక నేను చెప్పిన వెబ్సైట్ లో అందులో ఒక వ్యక్తి గురించే నేను చెప్పాను, అక్కడ 20-30 వ్యక్తుల గురించి చెప్పాడు. వాళ్ళు జీవించి ఉన్నారు కొంతమంది, ఇప్పుడు కూడా కొంతమంది సరే, కానీ అందరూ కాలిపోవాలి. 1850-1955 వరకు ఉన్నటువంటి వాళ్ళ పుస్తకాలే చాలా స్పష్టంగా వాళ్ళు రాస్తున్నారు. మీరు సమయాన్ని, ధనాన్ని, మీ ప్రతిభని మీకోసం ఇంకా వినియోగించుకోకండి. మీకు దమ్ముంటే తన్ మన్ ధన్ పరిపూర్ణంగా కూడా గురువుల యొక్క ప్రణాళికకి అర్పించేయండి. మీకు అసలు ఏ రోగాలు ఉండవు. ఇంకా గురుదేవులు కానీ గురు పరంపర కానీ మీరు ఈ పని చేయండి, మీరు హాయిగా ఉంటారు అంటే వాళ్ళ యొక్క శక్తితో ఉండరు. మీరు ఆ పని మీకు హాయినిస్తుంది. హాయిగా ఏసీ వేసుకుని కళ్ళు మూసుకుని పడుకుంటే హాయిగా ఉంటుంది అంటే ఆ చెప్పిన వాటి ప్రతిభ కాదు, అది ఆ ఏసీ రూమ్ యొక్క ప్రతిభ. మీరు సుఖంగా ఉండటం అర్థమవుతుందా? అంతే ఈ మూడు సమయము, ధనము, ప్రతిభ మీరు ఉపయోగించుకోవటం నేర్చుకోండి. ఎలా ఉపయోగించుకుంటాం, ఏ విధంగా ఉపయోగించుకుంటాం అనే దాని గురించి జ్వాలాపూర్ మహర్షి రాసినంత బాగా నేను చదివినటువంటి పుస్తకాలలో ఎక్కడా లేదు. అందుకని ఆ పుస్తకమే మనం ఇప్పుడు చదువుకుంటున్నాం. ఇప్పటి నుంచి చెప్తున్నదంతా కూడా, ఇప్పటి నుంచి ఇంతవరకు నేను చెప్పిందంతా కూడా ది ఎక్స్టర్నలైజేషన్ ఆఫ్ ఎ హైరార్కీ, గురు పరంపర యొక్క బాహ్య ప్రకటీకరణ అనేటటువంటి ఈ పుస్తకంలో ఉంది. ఇందులో ఈ బాహ్య ప్రకటీకరణ జరుగుతున్నటువంటి ఈ గురు పరంపర 10 రకాలైనటువంటి దేవాలయాలు స్థాపించాలని కోరుకునిచున్నది. అది మీకు చెప్పాను 10 రకాలైనటువంటి దేవాలయాలు ఏ ఉన్నాయో. అది కాస్త ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ బుక్ మీరు చూసి చదివితే సరిపోతుంది. దాని తర్వాత ఇంకొక విచిత్రమైనటువంటి మాట ఇక్కడ చెప్తాడు, యాక్సిడెంట్స్ అండ్ వరల్డ్ వార్స్. యాక్సిడెంట్స్, ప్రమాదాలు, వరల్డ్ వార్స్, ప్రపంచానికి వచ్చినటువంటి ప్రమాదాలంతా కూడా మనిషి యొక్క ప్రారంభ కర్మ వల్ల రావటం లేదు. మీరు అది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి అని చెప్తున్నారు. మేము పూర్వజన్మలో ఆ తప్పు ఏదో చేసాం, ఇప్పుడిప్పుడు ఏదో తప్పు చేసాం, అందువల్ల ఈ యాక్సిడెంట్ జరిగింది. తప్పు అది. యాక్సిడెంట్ జరగడానికి 3 కారణాలు ఉన్నాయి. ఆ 3 కారణాల్లో చాలా స్పష్టంగా ఏం చెప్తాడు అంటే హేట్రెడ్స్ అంటే ద్వేషాలు, విద్వేషం, ఒకళ్ళంటే ఒకళ్ళు పడకపోవటం. పేజ్ నెంబర్ 21 ఇందు నేను చదువుతున్నది యాక్సిడెంట్స్ అని స్టార్ట్ అయింది. చూడండి పేజ్ నెంబర్ 21 దొరుకుతామా? యాక్సిడెంట్స్ పారాగ్రాఫ్ స్టార్ట్ అవుతుంది దాంతో. 1, 2, 3, 4 యాక్సిడెంట్స్ టు ఇండివిజువల్స్ ఆర్ ద రిజల్ట్ యూజువల్లీ ఆఫ్ ఎన్ ఎక్స్ప్లోజన్ ఆఫ్ ఫోర్స్
and that these explosions are caused by the hatred and the unkind thoughts and the critical words of those involved in the accident.
ప్రమాదం జరిగినటువంటి వాళ్ళు
ఇంటరాక్షన్
వాళ్ళు యొక్క ద్వేషాలు వాళ్ళ యొక్క అన్కైండ్ థాట్స్
అన్కైండ్ థాట్స్ అంటే ఏంటి
దయలేనటువంటి ఆలోచనలు మూడవది ఏంటి
క్రిటిసిజం
నింద విమర్శ ఈ అలవాటు ఉన్న వాళ్ళకి యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం ఉంది యొక్క తీవ్రత ఇతరులలో పేరుకుపోయినటువంటి ఈ మూడింటి యొక్క ప్రభావం వల్ల వస్తుంది. కానీ ఈ మూడింటిని మీరు సమయదానము అంశదానము ప్రతిభాదానంతో నివారించుకోవచ్చు. అంతేత మళ్ళీ 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 తిరిగి తిరిగి అక్కడికే వస్తాడు.
టైం మనీ
డిసెబిలిటీ
తర్వాత పేజ్ నెంబర్ 26కి రండి. రేపు మీరు తీసుకోగలిగేటువంటి దీక్ష ఈ పారాగ్రాఫ్ మీదే ఆధారపడింది. పేజ్ నెంబర్ 26 క్యాపిటల్ లెటర్స్ లో ఉన్నటువంటి పారాగ్రాఫ్ చూడండి. మూడో పారాగ్రాఫ్ దొరుకుతుందా? క్యాపిటల్ లెటర్స్. ద న్యూ ఆర్డర్ విల్ బి బ్రాట్ ఇన్ టు ఎక్స్ప్రెషన్ బై ద ప్లే ఆఫ్ స్పిరిచువల్ ఎనర్జీ అపాన్ ది ఫోర్సెస్ ఇన్ ద త్రీ వరల్డ్స్. And this will be the task of the groups when organized and functioning correctly. Groups and take any groups we need to talk about tonight. 10 groups. A 10 groups, you go page number. Indigo. Page number 18 or 19 or 19. You go to the next page. You go to the next page. And so you have another. 10 groups are there. I mean, I want to make sure you can do it. అంచేత ఈ 10 గ్రూపులు మనం పెట్టాలి. ఈ గ్రూప్స్ విద్యాలయాలు ఈ 10 గ్రూప్స్ లో ఫంక్షన్ చేయాలి అంటే ద న్యూ ఆర్డర్ ఈ కొత్త విద్యాలయాలు విల్ బి బ్రాట్ ఇన్ టు ఎక్స్ప్రెషన్ బాహ్య అభివృద్ధి ఎప్పుడు జరుగుతుంది అంటే బై ద ప్లే ఆఫ్ స్పిరిచువల్ ఎనర్జీ ఆధ్యాత్మిక శక్తి యొక్క రియాక్షన్ దేని మీద అపాన్ ది ఫోర్సెస్ ఇన్ ద త్రీ వరల్డ్ మూడు లోకాలలో ఆధ్యాత్మిక శక్తి యొక్క ప్రభావం కనిపించినప్పుడు మాత్రమే ఈ పని జరుగును. మూడు లోకాలలో ఆధ్యాత్మిక శక్తి యొక్క ఇంటరాక్షన్ ప్లే జరిగినప్పుడే ఈ కొత్త స్కూల్స్ రాగలుగుతాయి. మరి మూడు లోకాలలో ఆధ్యాత్మిక శక్తి మీరు ఎలా ఉపయోగించగలరు? తెలుసు ఏదైనా విధానం మీకు? సవితుడు వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయా. మూడు లోకాలలో భూ భువ స్వహలో సత్ సవితుడు వరేణ్యం ఆ శ్రేష్టమైనటువంటి స్పిరిచువల్ ఎనర్జీ సోలార్ ఎనర్జీ భర్గో దేవస్య ధీమహి అంధకారాన్ని పోగొట్టుగాక. నేను దాన్ని ధారణ చేస్తున్నాను. ఐఎమ్ యూటిలైజింగ్ ఇట్. ఎందుకు? ధియో యోన ప్రచోదయాత్. మమ్ములను, నన్ను కాదు మమ్ములను. అంతేత గాయత్రి మంత్రాన్ని ఎవడైనా ఇంటి దగ్గర ఒంటరిగా కూర్చుని చేస్తున్నాడు అంటే వాడి కంటే మించిన పరమ మూర్ఖుడు ఎవరు ఉండరు. మంత్రంలోనే నహ వి, ఇట్ ఈజ్ ఎ గ్రూప్ మంత్ర. అది ఒంటరిగా చేయటం వల్ల ఇంతమంది గాయత్రి మంత్రం చేస్తున్నా కూడా వాళ్ళకి రిజల్ట్స్ రావటం లేదు. ఋషులు ఎప్పుడు గ్రూప్ గానే చేసేవాళ్ళు. సప్త ఋషులు ఎప్పుడో కలిసే ఉంటారు ఇప్పటికి కూడా ఆకాశంలో. వాళ్ళు చేసే సాధనలు సామూహికంగానే చేస్తారు. వాళ్ళ ఆశ్రమాల్లో ఉన్నటువంటి పిల్లలు వాళ్ళు ఏమంటారు, ఎకోలైట్స్ శిష్యులు కలిసి చేస్తారు. మరి ఏ దౌర్భాగ్యపూర్ణమైనటువంటి క్షణాలలో ఎవరిళ్లలో వాళ్ళు సాధన చేసుకునేటటువంటి క్యాన్సర్ ఏర్పడిందో నాకు తెలియదు. దాని నుంచి నేను గత 10 ఏళ్లుగా ట్రై చేస్తున్నా కూడా నేను దాన్ని తీగలేకపోతున్నాను. ఇంకా ఎంతలాగా పెరిగిపోయిందో చూడండి అసలు. మరి రేపు మీరు దీక్ష తీసుకుంటున్నప్పుడు ఈ నిర్ణయానికి రావాలి. మీరు కనీసం ఒక పేటలో ఉన్న వాళ్ళైనా కలిసి చేయండి. ఓ అరగంట దూరంలో ఉన్నటువంటి వాళ్ళు ఒక చోట కలిసి చేసుకోలేరా? మేము హైదరాబాద్ లో ఉంటున్నామండి, మేము ఎలా కలుస్తాం?
సినిమా హాల్లో అందరూ ఎలా తెలుస్తున్నారు? హైదరాబాద్ లో ఉంటున్న వాళ్ళు సినిమాలు చూడటం లేదా ఏంటి? సినిమా హాల్లో అందరూ వస్తున్నారుగా, ఎవరికి వాళ్లే ఇందుకు మళ్ళీ వస్తూనే వస్తున్నారు. ఏంటి జేబులో డబ్బు పెట్టుకుని మరి చూస్తున్నారు? మళ్ళా పెప్సీ కోలాలు అవి తాకపోతే మళ్ళా మాకు విష ప్రయోగం జరగలేమో అని అది మళ్ళా ఇంటర్వెల్లో మన పిల్లలకి పోసి మీరు తాగితే పోనీ చెత్త చేస్తారు, పిల్లలు ఆనందిస్తారు, మీ గొడవ పోయిందండి. ఏంటో అసలు వైపరీత్యం, మీ యొక్క మానసిక మాంద్యము మీకు అర్థం అవ్వాలి. ఎందుకు ఇంత కఠోరంగా చెప్తున్నాను అంటే, ఇంత చెప్పిన అర్థం కాకపోతే ఇంకేం చేయగలం? ఎవడూ ఏం చేయలేడు. ఇంకొక ఆ దీక్ష తీసుకునేటప్పుడు ఈ కండిషన్ మీరు ఖచ్చితంగా పాటించాలి. ఒంటరిగా మాత్రము దయచేసి గాయత్రి మంత్రాన్ని జపం చేయొద్దు, సామూహికంగా చేయండి. దానికి ఇక ఒక ఇక్కడ ఒక ప్రణాళిక తయారు చేశాను నేను, కానీ ఆ ప్రణాళిక తర్వాత చూద్దాం. కనీసం మీరు ఈ డెసిషన్ తీసుకోండి, గాయత్రి మంత్రం మేము రోజు చేస్తాం, కలిసి చేస్తాం. ఎలాగా? గుడి సైడ్. అది కూడా నేనే చెప్పాలి అంటే ఎట్ట కుదురుతుంది? మీకు ఏం వీలు ఉన్నాయో నాకేం తెలుసు. మీ దగ్గరలో ఉన్న దేవాలయంలో కూర్చుని నారాయణ మంత్రము. ఒక గురువు రామానుజాచార్యులు అనుకుంటారు, ఆయన గురువు దీక్షించాడు, ఈ మంత్రం ఎవరు చేయలేమో పడకూడదు, నువ్వు నువ్వు లోపలే చేసుకోవాలి, వింటే ఏమవుతుంది సార్ అన్నాడు. ఎవడు చెవిలో పడితే వాడు తరించిపోతాడు, కానీ నువ్వు నాశనం అయిపోతా ఉన్నాడు. పోస్టే అంతేనా అన్నాడు. గబగబగబ అంటే గురువు వేపు కూడా చూడలేదు, గబగబగబ డాబా ఎక్కిపోయాడు. ఎక్కిపోయి ఆరోటమ్మ వేడు ఇందులో పిలిచాడు, నీలాంటి శిష్యుడి కోసమే నేను ఎదురు చూస్తున్నాను, ఇతరులకి లాభం వస్తుంది, నువ్వు నాశనం అయిపోతావు అంటే చాలా మంది చక్కనవుతాయి, వాళ్ళ ఆధ్యాత్మికతకి సరిపోరు, దేవాలయాలకి వెళ్ళే అర్హత లేదు వాళ్ళకి, సైంటిస్టు వాళ్ళు అందరూ కూడా వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయినా కూడా వాళ్ళు కనిపెట్టిన దానికి పేటెంట్ ఎప్పుడూ తీసుకోలేదు వాళ్ళు. ఇప్పుడు వీడు ఏదో పేటెంట్ చేస్తారు, నాకు అది పేటెంట్ దేనికి చేశారో కూడా మనకి తెలియదు. డబ్బు మీద ఉన్నటువంటి ఆ యావ ఉన్నంత వరకు కూడా ఆధ్యాత్మిక జగతిలో ముందుకు వెళ్ళలేము. ఆ యావ ఉంటే వాళ్ళంత తీసుకుంటున్నారండి, వీడు ఎంత తీసుకుంటున్నారండి. మొన్న ఎవరో శంకరాచార్య గారి గురించి చెప్పారు నాకు, క్రిటిసిజం నింద, గ్యారంటీగా వాళ్ళకి ఎప్పుడో అప్పుడు యాక్సిడెంట్ అవుతుంది. ఏంటి వాళ్ళు క్రిటిసైజ్ చేసింది? 20,000 రూపాయలు తీసుకుంటారండి పాద పూజకి. అంత 50,000 అప్పుడు ఉన్నాను నేను 50,000 ఏదో ఒకటి వేలంగానే ఉంటుంది. ఎవరో కదమ్మా, ఎవరైతే మనకి ఏముంది అక్కడ. పాయింట్ ఏంటి అంటే పాద పూజ చేయించుకుంటే ఆయన 50,000 తీసుకుంటున్నాడు. వీరికి ఎందుకు సార్ ఇచ్చేవాడికి లేని బాధ? మీకెందుకు? మీకు అర్థమవుతుందో తప్ప ఎక్కడ జరిగిందో అది తీసుకోవటం రైతా ఉప్పా గురించి నేను మాట్లాడుతున్నా. వాడికి ఇవ్వాలని ఉంది, వాడికి నువ్వు పెప్సీ కోలా తాగుతే చస్తావురా అంటే నువ్వు తాగుతున్నావు లేదా? తాగుతున్నావు కదా, తాగటమే కాదు నీ పిల్లవాడికి పోస్తున్నావు. మీకు అర్థమవుతున్నా ఎందుకు అన్ని సార్లు నేను నొక్కి చెప్తున్నాను. నేను మన మానసిక జాడ్యం మీకు అర్థమవటం లేదు, ఎంత ఘోరమైనటువంటి మానసిక స్థితితో పితృహంతకులు మాతృహంతకులు లాగే మీరందరూ ఎవరు పిల్లల హంతకులు అంతే కదా. నువ్వు పిల్లలకు తాగనిస్తూ ఉంటే అర్థం అంతే కదా. నువ్వు అయినా సమస్య ఏంటంటే అది పేపర్లో పడింది, అక్కడ ఏమంటారు దాన్ని పార్లమెంట్ లో పెద్ద అప్రూవల్ అయింది. ఇమీడియట్ గా 2 రోజులు టీవీలో వాడు చూపిస్తున్నాడు మా సేల్స్ ఏమీ తగ్గలేదు అని. పరిస్థితి చూడండి, ఇది కరెక్ట్ అవటానికి గాయత్రి మంత్రం తప్ప ఇంకో మార్గం లేదు. కనుక మీరు దయచేసి ఇంకో మంత్రాన్ని ఈ కాలంలో ఉపయోగించకండి. అందుకనే దయానంద సరస్వతి, శ్రీరామ శర్మ ఆచార్య, వికే గారు, గిల్లేళమూడి అమ్మ వీళ్ళందరూ కూడా గాయత్రి మంత్రం మీదే స్ట్రెస్ చేశారు. ఇంకంటే సద్బుద్ధి లేనప్పుడు మీకు ఎంత మంచి విషయం చెప్పినా కూడా ఈ కథలు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నేను చెప్పేటటువంటి కథలు కథలుగా మేము చాలా సార్లు విన్నాం అనుకోవద్దు. ఆ తప్పు మీరు చేస్తున్నారు, ఆ తప్పు మీరు చెయ్యొద్దు. అందుకే ఈ కథలు చెప్తున్నాను, కానీ కథలు చాలా బాగున్నాయండి అని నవ్వుకోవటానికి కాదు. వీఆర్ డూయింగ్ దట్ మిస్టేక్. ఇద్దరు స్నేహితులు తపస్సు చేయడానికి వెళ్ళారు. ఒక స్నేహితుడి దగ్గర దుష్ట ప్రత్యక్షమై వరం కోరుకోన్నాడు. వీడో అన్నాడు, నా స్నేహితుడు అక్కడ తపస్సు చేస్తున్నాడండి, వాడు కోరుకున్న దానికంటే రెట్టింపు నాకు ఇవ్వండి, సర్దుకుంటానన్నాడు. వెళ్ళాడు విష్ణు అక్కడికి. వాడేమో అడిగాడు చెప్పండి, దాన్ని బట్టి నేను అడుగుతానన్నాడు. ఇది అడిగాడే, నువ్వేం కోరుకుంటే దానికి అయితే నాకు ఒక అన్న పోగొట్టేయండి అన్నాడు. బాగా ఆలోచించి ఈ కథలన్నీ మనం ఎందుకు చదువుకుంటామంటే, ఆ మన ఆచరణలో లోపాలేవి, మనం అదే ఆచరణలో లోపాలు చేస్తున్నాం. గాయత్రి మంత్రాన్ని సద్బుద్ధిదాయకమైనటువంటి మంత్రాన్ని మీరు చూసుకుంటూ ఉంటే మీ స్థూల సూక్ష్మ కారణ శరీరాలు ఈ మూడు లోకాలని చెప్పారు కదా, ద న్యూ ఆర్డర్ విల్ బి బ్రాట్ ఇన్ టు ఎక్స్ప్రెషన్ బై ద ఫ్లో ఆఫ్ స్పిరిచువల్ ఎనర్జీ అపాన్ ద ఫోర్సెస్ ఇన్ ద త్రీ వరల్డ్స్ అండ్ దిస్ విల్ బి ద టాస్క్ ఆఫ్ ద గ్రూప్ దెన్ ఆర్గనైజ్డ్ అండ్ ఫంక్షనింగ్ కరెక్ట్లీ. అంటే ఒక ముందే ఏమవ్వాలి, మన యొక్క స్థూల సూక్ష్మ కారణ శరీరాల్లో సవ్యమైనటువంటి మార్పులు రావాలి. మార్పులు రావటం లేదు. ఆసనాలు ప్రాణాయామాలు ఆహారంలో మార్పు తీసుకుంటే పరిపూర్ణమైనటువంటి హెల్త్ వస్తుంది అని మీలో అందరికీ తెలుసు. కానీ ఆసనాలు మేము రెగ్యులర్ గా వేయలేము, ప్రాణాయామం రెగ్యులర్ గా వేయలేము, ఆహారంలో అసలు మార్పు తెచ్చుకోలేము. అన్నిటికంటే పెద్ద బాధ ఏంటి అంటే, ఎవరైనా ఒకడు మొండి చెప్పి ఆహారంలో మార్పులు తెచ్చుకుంటే చుట్టుపక్కల వాళ్ళందరూ వాడి మీద జాలి చూపించేసి వ్యాధి తినేయండి, రేపు తినచ్చు. ఏంటో మన మానసిక భ్రష్టత్వాన్ని అర్థం చేసుకోండి. ఎంత తప్పు చేస్తున్నాం, వాళ్ళేదో పాపం సరైనటువంటి మార్గంలో వెళ్తూ ఉంటే వాడికి ఎందుకు అడ్డు తగులుతాం, ఎందుకు అడ్డు తగులుతా తెలుసా? మనం చేయలేని పని ఇంకోటి చేస్తున్నాడు అనేటటువంటి ద్వేషము. మీరు పైక చెప్పటం లేదు, కానీ ఖచ్చితంగా దానికి కారణం ఏంటి అంటే, నువ్వు ఎలాగో ఆరోగ్యంగా ఉండలేవు, కానీ వాడు ఆరోగ్యంగా ఉంటే నువ్వు చూడలేవు, కనుక నువ్వు అడ్డు తగులుతున్నావు అని నీకు అర్థం అవటంలే. వీడికి అర్థం అవటంలే, వాళ్ళు ఎప్పుడంటాడా అని చూస్తారు. నేను మాత్రం అదే ఆలోచిస్తాను, ఎవడైనా ఎప్పుడైనా అంటే సరేలే బాబు మీరు చెప్పారు కదా ఇవాళ తెలుస్తున్నారు, రేపటి నుంచి మాత్రం మీరు ఇది ఇవ్వద్దు అంట. దొందుకు దొందే అందుకే సరిపోయింది, లేకపోతే కొంచెం అది అర్థం చేసుకోండి. ధియో యో నహ ప్రచోదయ, మా యొక్క బుద్ధి సన్మార్గం వైపు వెళ్ళాలి అనేది ముందు కనీసం 700 కోట్ల మంది చేత మనం చేయించగలిగితే ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ టార్గెట్. గాయత్రి పరివార్ ఆ విధంగా చాలా అద్భుతమైనటువంటి పని చేస్తుంది. కానీ ఇట్ ఈస్ ఓన్లీ వన్ ఆస్పెక్ట్, ఒక ఆస్పెక్టే. దాని తర్వాత ఇంకా చాలా ఉన్నాయి. అంతే ఈ పాయింట్ అర్థమైంది కదా. అంతేత రేపు మీరు తీసుకోబోయేటటువంటి దీక్షలో గాయత్రి మంత్రాన్ని రోజుకి కనీసం 45 నిమిషాల పాటు నాన్ స్టాప్ గా చేస్తాము అనే దీక్ష తీసుకోవాల్సి ఉంటుంది. రెండోదేంటి, మీరు దీక్ష ఇందాక నేను చెప్పాను కదా, సమయదానము, అంశదానము, ప్రతిభాదానము 100 పైసల్లో కాదు, 100లో చేయండి. సమయదానము నిమిషాల్లో కాదు, గంటల్లో చేయండి. ప్రతిభా దానాన్ని కూడా సమయం ప్రకారం మనం మార్చుకోగలం. దాన్ని మీరు డిస్కస్ చేసుకోండి నా క్లాస్ అయిపోయిన తర్వాత. ఈ షో ఈ మంచి పనికి కావలసినటువంటి ఆ తీవ్రత మీరు చూపించాలి తప్ప. ఉందండి మాస్టర్, ఆలోచించి చెప్తాను. మా అమ్మాయికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను నేను. పెళ్లి అయిపోయాక మీకు తెలుసు కదా, పెళ్లి అయిపోయాక ఎన్ని ప్రాబ్లమ్స్, పిల్లలు పుట్టాలిగా అమ్మాయికి. అండ్ బై ఛాన్స్ వాళ్ళకి తొందరగా పిల్లలు పుట్టలేదని చచ్చేది అనమాట ఈ గురువు ముందు. వాళ్ళకి ముందు పిల్లలు పుట్టేంత వరకు నువ్వు పని చేయవా గురువుకి. ఎప్పుడు మీరు ఈ వేషాలు మానేస్తారు? ఎప్పుడు మీకు అర్థమవుతుంది దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అని? మీ కుటుంబ సమస్యలకి అంతు ఉండదు, అది మీకు ఇప్పటికే అర్థం కాలేదా? ఏదో ఒక సమస్య గ్యారంటీగా ఉంటుంది. ఏమీ సమస్య లేకపోతే పక్కవాడి సమస్యలు మీ సమస్యలు అయి కూర్చుంటాయి. ఇంకేట రేపు మీరు తీసుకోబోయేటువంటి దీక్షల్లో ఈ సమయదానము, అంశదానము, ప్రతిభా దానానికి మీరు ఏ వంక పెట్టినా నేను వినను. మీరు వంక పెట్టదలుచుకుంటే దీక్షలోకి రాకండి. ఇమ్మీడియట్ గా ఆన్ అయిపోతుంది. మీరు అక్కడ రాసినటువంటి ప్రతిభా దానం కానీ మీరు రాసినటువంటి అంశదానం కానీ, మీరు రాసినటువంటి సమయదానం కానీ, ఇట్ ఈజ్ ఇమీడియట్లీ ద స్విచ్ ఇస్ ఆన్. ఇమీడియట్ యాక్టివేషన్, సెల్ యాక్టివేట్ అయినట్టు. ఇది అర్థం చేసుకోండి. మీకు ఆ ఊపు ఉండి ఇంకేంటే, నాకు ఖచ్చితంగా మూడు రోజులే టైం ఇచ్చారు వాళ్ళు. ఈ గురు పూర్ణిమనాలే నేను స్టార్ట్ చేశాను. అవగాహన నాకు ముందు రావాలి. ఇది చెప్పేది మిలిమిల్లిగా నేను మారుతున్నాను, నాతో పాటు మిమ్మల్ని మార్చుకుంటూ వెళ్ళిపోతా. 2004 గురు పూర్ణిమ, 2005 గురు పూర్ణిమ, 2006 గురు పూర్ణిమ. 3 ఇయర్స్ టైం ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు, ఎలా ఇచ్చారు, దాని వెనకాల ఉన్నటువంటి రేషనల్ ఏమిటి అంటే, ఈ 3 ఇయర్స్లో మారిన వాళ్ళు మారితే చాలు, అంతకంటే ఎక్కువ మంది గురువులకి అక్కర్లేదు. ది డోంట్ వాంట్ మోర్ దాన్ దట్. వాళ్ళకి ఎలాగో భూత భవిష్య వర్తమానాలు తెలుసు కనుక నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను కదా, ఐ హావ్ సీన్ ద పీపుల్. ఎవడు పని చేస్తాడో, ఎవడు చేయలేడో, ఎవడు మధ్యలో వదిలేస్తాడో, అందరూ ఇంపార్టెంటే. మీరు అది కూడా గుర్తుంచుకోండి. ఎవ్రీథింగ్ హ్యాజ్ ఏ ప్లేస్ ఇన్ నేచర్. ప్రకృతిలో పని చేసేవాడు ఎంతో, పని చేయనివాడు కూడా అంత ఇంపార్టెంట్. బుద్ధుడికి బుద్ధత్వం వచ్చాక నమస్కారం పెట్టాడు. ఎవరికి పెట్టావు? దేవతలకి పెట్టాను అన్నాడు. దైవత అన్నారు. మళ్ళీ నమస్కారం పెట్టాడు. ఈసారి ఎవరికి నమస్కారం పెట్టావు? నాకంటే బుద్ధత్వం పొందిన వాళ్ళు ఉన్నారు కదా ముందు, వాళ్ళు 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 బుద్ధులు అయ్యారు కనుక, వాళ్ళకి బుద్ధత్వం వచ్చింది కనుక, ఆ పరంపరను నేను ఫాలో అయ్యాను కనుక నాకు బుద్ధత్వం వచ్చింది అన్నాడు. ఇది కరెక్ట్, లాజికల్ గా చాలా బాగుంది. ఎవరిదైనా వెరీ గుడ్ శబాస్ అని ఆయన లీపు వంచి రెండు బుద్ధులు గుద్దారు. గుద్దించుకోవడం ఆయనకు నచ్చింది కాబట్టి మళ్ళీ ఇంకో నమస్కారం పెట్టాడు. ఇంకేంటి, మన నమస్కారం పెడుతూ ఉంటే ఒక గుడ్డు పడుతుంది కదా, ఈసారి ఎవరికి పెట్టావు? రాబోయే బుద్ధులు ఉన్నారో వాళ్ళే పెట్టానన్న. రాబోయే వాళ్ళకి ఎందుకు అయ్యా అన్నారు. పరంపర కనుక, చెయ్యం కనుక, మా తర్వాత రాబోయే వాడికి బుద్ధత్వం రాకపోతే, రాసే యోగ్యత లేక, వచ్చే యోగ్యత లేకపోతే నాకు బుద్ధత్వం రాదు. ఇట్ ఇస్ అ కంటిన్యూటీ. అంతేత ఆ కంటిన్యూటీ మన ఆత్మల యొక్క ప్రోగ్రెసివ్ చార్ట్ చూస్తే ఎంత అద్భుతంగా కనిపిస్తుందో, ఎప్పుడు నేను చూడలేదు అంత క్లియర్గా. అంచేత ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్. అసలు ఎవరు తప్పు చేస్తున్నారని మాత్రం అనిపించదు. మర్డరర్ దగ్గర నుంచి ఆ సీన్స్ చూస్తే, అయితే నేను చంపేస్తాను మాస్టర్, నీ కర్మ దొరికితే చంపుతావు, నేను చెప్పానని మాత్రం నువ్వు చంపవు, అది మాత్రం గుర్తుంచుకో. చాలా మందికి ఒక చాలా పెద్ద అపోహ ఏంటి అంటే, ఆ గురువు వల్ల నేను గొప్పవాడిని అయిపోయాను, దానివల్ల గొప్పవాడిని అయిపోయాను, దీనివల్ల గొప్పవాడిని అయిపోయాను. కాదు, ఉద్ధరే ఆత్మానం 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 అవసాదు. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాల్సిందే తప్ప గురువు ఏం చెప్పగలడు అంటే నీకు బూస్ట్ ఇవ్వగలడు. కానీ ఆ బూస్ట్ నీకు పనిచేస్తుందో పనిచేయదో గురువుకి తెలియదు. మహావీరుడు జీవితంలో గోశాలకుడు అని ఒక శిష్యుడు ఉన్నాడు. మహావీరుడు తెలుసు కదా, బుద్ధుడు సమకాలికుడు, అంత గ్రేట్ మ్యాన్. జన్ జన్ గోశాలకుడే చివరికి మహావీరుడు చావుకు కారణం అవుతాడు. అగ్ని ప్రయోగం చేస్తాడు. మొదటిసారి అగ్ని ప్రయోగం చేసినప్పుడు దాన్ని తిప్పికొడతాడు మహావీరుడు. తిప్పికొడితే ఏమవుతుంది, ఇతను కాలిపోవటం మొదలు పెడతాడు గోశాలకు. పాపం జాలి తెలిసి ఇలా పక్కన ఉన్న చెట్టుతో దేవుడితో కలిసి ఇతను చేతు నువ్వు అనవసరం అంటాడు. కానీ వాడు విందిగా 12వసారి ప్రయోగం చేస్తాడు. అసలు భరించేస్తాడు. లేదా టైం వచ్చింది కాబట్టి పోయే టైం ఏంటని పోతాడు మహావీరుడు గోశాలకు శిష్యుడు. ఎందుకు చెప్పానో మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే దీని మీద నేను మాత్రం నో కమెంట్స్. శిష్యుడు వల్ల గురువు పోయాడు అని చెప్తున్నాను అంతే. ఇంకా గోశాలకుడు 8 రాలే, ఇంకా మంచి శిష్యుడిగా ఉన్నాడనమాట. గురువుకి చెప్పేటటువంటి మాట వినేటటువంటి శిష్యుడిగా ఒకరికి కాళ్ళనడక మీద వెళ్తున్నారు. గోశాలకుడికి అప్పుడే బీజాలు పడుతున్నాయి, యాంటీ బీజాలు. కానీ ఇంకా యాంటీ అవలే, ఇంకా గురువు మీద నమ్మకం ఉంది. అక్కడ చెట్టు ఉంటే పనికిరాని చెట్టు ఒకటి, చెట్టు అనుకోండి ఏమంటారని మొలక, ప్లాంట్. ప్లాంట్ అంటే ఏంటి, మొలక, మొక్క. ఈ మొక్క బతుకుతుందా చస్తుందా అని అడిగాడు. కదా మీ మహావీరుడు శిష్యుడు ఇంకొంచెం గురువు.